మాతృదేవోభవ. నీవా కన్పడవెంత మొత్తుకొని నన్ నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా ననొచ్చు నన్నే నిందసేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. జగన్మాత నీవా కన్పడవెంత మొత్తుకొని నన్ను నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినా ననొచ్చు నన్నే నిందసేయన్ భవానీ వేరెవ్వరు దిక్కునాకిక. భవన్ నీరేజ నేత్రంబులన్ రేవుల్గట్టు కృపారసము నన్ను పాలించుంగదే చాలదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1664 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 364 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 497 నామాలు ముగించుకున్నాం, ఇప్పుడు 498 నామం. మణిపూరాబ్జనన యావదన త్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాదిభిరావృత. 498 డామర్యాదిభిరావృత ఏ నమక. డామరీ ప్లస్ ఆదిభి డామర్యాదిభి. డామరీ అని ఈకారాంతం స్త్రీలింగం గౌరీ శబ్దంలాగే. డామరీ ప్లస్ ఆదిభి డామర్యాదిభి డామరయాదిభి. ఈ డామరీ ప్లస్ ఆదిభి యణాదేశ సంధి అంటారు. డామరయాదిభి ఆవృత డామరయాదిభిరావృత, అది విసర్గరేభాగము. డామరీ ప్లస్ ఆదిభి డామరయాదిభి డామరయాదిభి ఆవృత డామరయాదిభిరావృత డామరయాదిభిరావృత అయి నమక. డామరీ మొదలైనటువంటి శక్తులతో ఆవృతురాలివైన నీకు నమస్కారం, అది అర్థం దానికి. ఆవృత అంటే అమ్మవారు చుట్టూ ఉండి ఈ శక్తులు ఆవిడని సేవిస్తూ ఉంటాయి. ఏమిటా శక్తులు? డామరి మొదలకని ఫట్కారిణి అనే శక్తి వరకు మొత్తం 10 శక్తులు ఉంటాయి. ఎందుకంటే ఇది దశదళ పద్మం. విశుద్ధి చక్రంలో ఉన్నది షోడశదళ పద్మం అయితే, అనాహతంలో ఉన్నది ద్వాదశదళ పద్మం అయితే, మణిపూరాబ్జంలో మణిపూరం అనే అబ్జం రూపంలో ఉంటున్నది 10 రేకుల పద్మం. దాంట్లో అక్షరాలు కూడా 10, అలాగే ఇక్కడ శక్తులు కూడా 10. అంటే ఈ అక్షరాలు శక్తులు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి శక్తి ఉందే త్వ గశృంగ్ మాంస, ఆ మాంసం అనేటువంటి ధాతువు పనిచేసేటువంటి 10 విధానాలకి సంకేతం అనుకోవాలి. దాని దశదడ పద్మం అని చెప్పడంలో దశ విధ శక్తులు అక్కడ ఉంటాయనలో ఉద్దేశం. ఇది 10 రకాలుగా పనిచేస్తుంది. అది పనిచేసే విధానాన్ని బట్టి ఆ శక్తులకి డామరి, ఫట్కారిణి, ఠంకారి ఇలాంటి పేర్లు పెట్టారు. అది 10 రకాల శక్తులు. నిజానికి ఇందులో ఈ ఫట్, ఠంకారిలో ఠమ్ ఇలాంటివి చూడండి మీరు, ఇవి బీజాక్షరాలు. అస్త్రాయ ఫట్, అస్త్రాయ ఓషట్ అంటూ ఉంటారు. ఇవి బీజాక్షరాలు. అంటే ఆ ధాతువులో ఉండేటువంటి ఆ శక్తి ఆ బీజాక్షరానికి, ఆ బీజాక్షర ఉచ్చారణకి స్పందిస్తుంది. దాన్ని బట్టి మంత్రాలు ఏర్పడతాయి. మంత్రాలు అలా పనిచేస్తాయి. కొన్ని కాంతి రూపమైన సంకేతాలకి శరీరంలో ఉన్ని కొన్ని పద్ధతులు పనిచేసినట్టే, కొన్ని ధాతువులు స్పందించినట్టే. కొన్నింటిని శబ్దం ద్వారా, కొన్నింటిని స్పర్శ ద్వారా, కొన్నింటిని రూపాన్ని కాంతిని ప్రసారం చేయడం ద్వారా స్పందింపజేస్తారు. వైద్యం ఎలా జరుగుతుంది? లేతే అదే వైద్యం మంత్రం ద్వారా కూడా చేయొచ్చు. కానీ అంతటి నిష్ట ఉండాలి, అంతటి ఉచ్చారణ శక్తి ఉండాలి, దానికి ఉండేటువంటి నియమాలన్నీ పాటించాలి. అందరికీ నేర్పండి, అందరూ చేస్తామంటే పనే, అది కుదిరే పని కాదు. ఇది ఆక్షేపించడం వల్ల ఉపయోగం లేదు. ఇక దాన్ని ఏదో ఆస్తిగా భావించడం కూడా అనవసరం. అది పెద్ద బాధ్యత. అది మంత్రవేత్తలు ఉన్నారు అంటే మంత్రోపాసన చేస్తున్నారు, చాలా నియమాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ జీవితంలో చాలా వదిలేసుకోవాలి. అవన్నీ వదిలేసుకున్నది డబ్బు సంపాదించడం వల్ల కాదు, కీర్తి కోసం కాదని వారు కూడా గ్రహించాలి. లోక కళ్యాణం కోసం మాత్రమే, ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఆ మంత్రశక్తిని వినియోగించడం. లేకపోతే అది మళ్ళీ వీణ్ణి పాడు చేసేస్తుంది, వాళ్ళని పాడు చేసేస్తుంది. కానీ ఇవన్నీ బీజాక్షరాలు. లేకపోతే ఫట్కారిణి, ఠంకారి ఆ పేర్లు ఏమిటండి? ఎందుకుంటాయి? ఊరికేవో తోచిన అక్షరాలన్నీ పట్టుకొచ్చి పెట్టలేదు అక్కడ. అంగన్యాస కరన్యాసాలు సహా చేసేటప్పుడు ఔషట్ ఫట్, హాం ఫట్ అంటూ ఉంటారు. అవన్నీ ఊరికే ఏవో ఆర్భాటం అక్షరాలు కాదు, ఆయా శక్తులకు సంబంధించిన సంకేత అక్షరాలు. పక్కాగా ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈమెయిల్ పాస్వర్డ్ లాంటిది. ఈమెయిల్ పాస్వర్డ్లో డాష్ ఉంటే డాష్, అండర్ స్కోర్ ఉంటే అండర్ స్కోర్, ఇంటూ ఉంటే ఇంటూ, ఎక్స్ ఉంటే ఎక్స్, వై ఉంటే వై, అది ఉండాల్సింది. అందులో ఏది తేడా వచ్చినా అది తెరుచుకోదు. ఈ మంత్రాక్షరాలు బీజాక్షరాలు కూడా అంతే. అంచేది అటువంటి శక్తులు అమ్మవారిని ఆవరించి ఉంటాయి. అందుకే ఆవిడ్ని అధినాయకురాలుగా భావించి మనం నమస్కారం చేస్తున్నాం అన్నారు వ్యాస మహర్షి. అంటే ఈ శక్తులన్నీ ఏమిటి? ఆ మాంసధాతువు పనిచేసే విధానం, దానికి వచ్చే ఆటంకాలు, దాన్ని ఎదుర్కొనేందుకే వజ్రం, శక్తి, దండం, అభయం అనే ఆయుధాలు. మొత్తం ఈ మనం చూసుకున్న ఈ 9-10 నామాలు వరుసగా చూసుకుంటే జాగ్రత్తగా వైజ్ఞానికంగా విమర్శ రూపిణీ విద్య అన్నట్టుగా దాన్ని విశ్లేషణ చేసుకుంటే పూర్తిగా మాంసం యొక్క అడ్డుకోత, నిలువుకోత, మొత్తం వివరాలు అన్నీ వచ్చేస్తాయి. దురదృష్టం ఏమిటంటే మన దేశంలో మధ్యయుగం తర్వాత కాలంలో ఈ వైజ్ఞానిక దృష్టి నశించింది. ఎంతసేపు మతపరమైన దృష్టి పెరిగిపోయింది. దానికి ఏదో చేసేస్తే మనకి ఏదో అయిపోతుందనే తప్పితే అసలు వైజ్ఞానిక దృష్టి తగ్గిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళు పాలించిన కాలంలో మరింత తగ్గించేశారు వాళ్ళు కావాలని. ఆత్మవిశ్వాసం లేకుండా చేయాలి కదా, వాళ్ళ మీద ఆధారపడేలా చేయాలి కదా, మీదంతా అజ్ఞానం అని ప్రచారం చేశారు, మనం నమ్మేశాం అంతే. మీకు శ్రీ విద్యోపాసనకు సంబంధించిన గ్రంథాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, అద్భుతమైనవి. పైగా జపాన్, జర్మనీలో ప్రచురితమైన ఉన్నాయి. ఇక్కడ ఉండే తంత్రశాస్త్ర గ్రంథాలు, మంత్రశాస్త్ర గ్రంథాలు వాళ్ళు తీసుకెళ్ళి అనువాదం చేయించుకుని భాష మార్చుకుని వాళ్ళ వాళ్ళ భాషల్లో అనువాదం చేసుకున్నారు. మళ్ళీ దాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. దురదృష్టం ఏంటంటే మన పేరు మీద ప్రచారం కావలసినవి, మన దేశం పేరు మీద కావలసినవి వేరే దేశాల మీద అవుతున్నాయి. ఇదంతా మన అశ్రద్ధ కాదు, మన బద్ధకం కాదు, మన మన అపనమ్మకం కాదు, మన మంత్రాల మీద, మన సంస్కృతి మీద మనకి. అందుకే మనం జాగ్రత్త పడాలి. ఆ శాస్త్రాలను ఎంతసేపు దేవుడికి సంబంధించింది అనగానే ఇది ఏదో అద్భుతం, అపూర్వం కాదు, అది వైజ్ఞానికం, అది పూర్తి విజ్ఞాన శాస్త్రం. ప్రయోగశాలలో రుజువయ్యేలా మనం ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఈ నామాలు ఇలా ఉంటాయి. నామరి యాదిభిరావృతాయే నమః. ఇక్కడ నేను ఒక్కటారి పూర్వం చెప్పిన దాన్ని స్మరించి ఇంకొక విశేషం చెబుతాను. నేను ఈ మధ్య తోచింది కాబట్టి ఈ చక్రాల వర్ణన అనేది లలితా సహస్రంలో మూలాధారం నుంచి మొదలవ్వకుండా, లేదా పైన ఉండే సహస్రారం నుంచి మొదలవ్వకుండా, పైనుంచి కిందికి కాకుండా, కింది నుంచి పైకి కాకుండా, ఈ మధ్యలో ఉండే విశుద్ధి నుంచి మొదలై మూలాధారం వరకు వచ్చి మళ్ళీ ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళి మళ్ళీ సహస్రారానికి ఎందుకు వెళ్ళింది అనడానికి రకరకాల కారణాలు మనం విశుద్ధి చక్ర నిలయ అన్న నామం దగ్గర చెప్పుకున్నాం. దానికి తోడు ఇంకొక బలీయమైన కారణం ఏమిటంటే ముఖాల లెక్క కూడా ఒక కారణం. విశుద్ధి చక్రంలో ఏకవదన, అక్కడ థైరాయిడ్ పనిచేసే విధానం, ఒకే వ్యవస్థ, చర్మం కాబట్టి ఒకే చర్మం పయనించి కిందకి. తర్వాత వదనద్వయాయే నమక, అక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ, రక్తాన్ని శుద్ధి చేయడం, మళ్ళీ అందించడం. తర్వాత మణిపూరాబ్జంలో వదనత్రయాయే నమక, ఇక్కడ మాంసానికి సంబంధించి మూడు రకాల కండరాలు, మూడు రకాల వ్యవస్థ. ఈ ముఖాల లెక్క కూడా ఒక కారణం. ఇక్కడ అందుకే ఇక్కడికి వచ్చేసరికి చతుర్వక్త్ర మనోహర అని వస్తుంది. ఇక్కడ ఇంకా ముందుకెళ్ళేసరికి ఇంకా ఇవి పెరుగుతుంది. మణిపూరాబ్జన కూడా మూడు వచ్చి ఇంకా ముందుకెళ్ళేసరికి చతుర్వక్త, ఒకటి రెండు మూడై మీరు స్వాధిష్టానంలోకి వెళ్ళేసరికి చతుర్వక్త్ర మనోహర అవుతుంది. వరుసగా ఈ ముఖాల లెక్క కారణంగా విశుద్ధిలో ఏకవదనం, అక్కడ తర్వాత వదనద్వయం, వదనత్రయం, చతుర్వక్త్ర, మూలాధారంలోకి వెళ్ళేసరికి పంచవక్త్ర, మళ్ళీ ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళేసరికి షడానన. ఆ క్రమం కోసం కూడా మనకి వ్యాస మహర్షి ఈ క్రమంలో చెప్పారు. ఆ ముఖాల లెక్కను కూడా దృష్టిలో పెట్టుకుని ఒకటి నుంచి సరిగ్గా మూలాధారంతో అయిపోతే ఐదు అయిపోతుంది. మరి ఆరు ముఖాలు ఉన్నది, ఆరు రకాలుగా పనిచేసే శక్తి ఉంటుంది. ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. అది ఆరు ముఖాలుగా ఎలా పనిచేస్తుంది, అక్కడ ఆరు ముఖాలకు అర్థం ఏమిటో అక్కడ చెప్పుకుంటాం. ఆ షడానన అయిన ముఖానది వచ్చినప్పుడు అంటే ఈ ఐదు నుంచి తర్వాత మళ్ళీ ఆరు వచ్చి తర్వాత ముఖములు అన్నీ అనే సహస్ర ముఖాలుగా ప్రవర్తించేటువంటిది, విధించేటువంటిది, వర్తించేటువంటి శక్తి సహస్రారంలో ఉంది కాబట్టి దాంతో ముగిస్తాడు. మంచిది. ఈ ముఖాల వరస క్రమం కూడా ఈ పద్ధతిలో చెప్పడానికి ఒక కారణం, సాధకులు సాధన చేయడానికి అది కూడా ఒక ప్రధానమైన పద్ధతి. మంచిది, అది కూడా మనం ఒకసారి స్మరించుకుందాం. అయిపోయింది. డామరు యాదిభిరావృతాయే నమక, ఇప్పుడు 499 నామం. ఇప్పుడు మళ్ళీ శ్లోకం మారుతుంది సరిగ్గా 103 శ్లోకం. రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రేతమానస సమస్త భక్త సుఖద లాకింజంబా స్వరూపిణి. 499 నామం చెప్పుకోవాలి మనం. అది 103 శ్లోకంలో ఉంది. రక్తవర్ణ మాంసనిష్ట గుణాన్న ప్రేతమానస సమస్త భక్త సుఖద లాకింజంబా స్వరూపిణి. ఐదు నామాలు ఈ శ్లోకంలో ఉన్నాయి ప్రత్యేకంగా. అందులో 499వది రక్తవర్ణయై నమః. ఇదివరకు కూడా మనకి రక్తవర్ణ అనేటువంటి మాంసం వస్తే అక్కడ ఆ రక్తవర్ణ అని అర్థం చెప్పుకున్నాం మనం విశుద్ధి చక్రంలో. అది కొంచెం ఎరుపు అనే పాటల వర్ణంతో పోల్చి చెప్పుకున్నాం. ఇక్కడ మాత్రం స్పష్టంగా రక్తవర్ణ ఎర్రటి రంగే మాంసం, రంగే ఎరుపు. దానికి తోడు అసలు ఆ రక్తవర్ణం ఏమిటి, మాంసధాతువుతో సహా రక్తవర్ణం ఏమిటి? ప్రతి జీవి శరీరంలోనూ మాంసం అనేది ఉంటుంది కదా, సూక్ష్మజీవులు సహా ఎంతో కొంత ఏదో పద్ధతి. ఆ రక్తవర్ణానికి ఎరుపు అనే అర్థం ఉంది కదా, ఎరుపే కదా ఎర్రని వర్ణమే కదా. అసలు ఎర్రని కాంతి ఈ సృష్టి అంతా ఆవరించి ఉందండి. నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి అమ్మవారి వర్ణనలో, ప్రత్యేకించి ఆవిడకి ఎన్ని రూపాలు ఉన్నా లలితాదేవి వర్ణనలో ఈ ఎరుపు రంగు వర్ణన ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే సృష్టికి మూలం రజోగుణం, రజోగుణం రంగు ఎరుపు. అంటే ప్రధానంగా జీవి అన్నం తినడం ద్వారా వృద్ధి చెందేది ఏమిటంటే మాంసం, మాంసం రంగు ఎరుపు. అందుకే రక్తవర్ణ జైనమక. ఈ సృష్టి అంతా ఒకే ఒక కాంతి వ్యాపించి ఉంది. అది కనపడడం అనేది ఎన్ని రంగుల్లో మనకు కనపడినా సృష్టి ప్రారంభంలో అది ఎరుపు రంగు. అందుకే మనకి ఇంద్రధనుస్సులో కూడా మొదటి రంగు అటువైపు నుంచి చూస్తే విబ్జిఆర్లో మొదటి రంగు అటువైపు రెడ్ ఎరుపు రంగు ఉంటుంది, తర్వాత ఆరెంజ్, తర్వాత ఎల్లో, అలా వస్తుంది వరస. ఇంక ఇక్కడ వచ్చరికి చివరికి వచ్చరికి వైలెట్ కలర్ కడుతుంది, వైలెట్ ఇంకాస్త ముదిరితే బ్లాక్ అవుతుంది, ఆ రెడ్ ఆ ఎరుపు ఇంకాస్త ముదిరి ఇంకొంచెం పలచబడితే వెనక్కి ఎడితే తెలుపు అవుతుంది. అంటే నలుపు నుంచి తెలుపుకు ప్రయాణం మధ్యలో రంగురంగుల ఇంద్రధనుస్సే సృష్టి. ఇంద్రధనుస్సు ఎప్పుడూ అశాశ్వతమే. అంటే సృష్టి అశాశ్వతం, జీవితం అశాశ్వతం. ఇది రంగులమయం. అసలైనటువంటి రంగు తెలుపు, అది అర్థం కాకపోతే నలుపు. జ్ఞానమా అజ్ఞానమా అంతే. జ్ఞానం రంగు తెలుపు, అజ్ఞానం రంగు నలుపు. అందుకే తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, అసతోమ సద్గమయ. ఉన్నదాని రంగు తెలుపు, లేనిదాని రంగు నలుపు. ఎందుకంటే తెలుపు లేకపోతే ఉండేది నలుపే, సూర్యుడు లేకపోతే ఉండేది చీకటే. సూర్యుడు ఉండడం లేకపోవడమే నిజానికి చీకటి ఉండడం లేకపోవడం అనదు. చీకటి ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడూ ఉంటుంది. సూర్యుడు ఉండడం వల్ల అది కనపడటం లేదు. అంచేత సూర్యుడు దిక్కు నుంచి మనం వ్యతిరేక దిశకు మారగానే చీకటి ఆక్రమిస్తుంది. ఆక్రమించిందే లేదు, నిజానికి అక్కడ ఉన్నదే అది. ఈ మధ్యలో ఉండే రంగుల ప్రపంచంలో, సప్తవర్ణ ప్రపంచంలో మూలమైంది ఎరుపు. అందుకే ఇక్కడ రక్తవర్ణ అయ్యే నమ్మక. ఆ ఒకే ఒక కాంతి అన్ని గోళాల్లోనూ వ్యాపించి ఉందండి. ఇటీవల మనకి చంద్రయాన్ ప్రయాణం సందర్భంగా వచ్చినటువంటి వ్యాసాలలో ఆ వివరాలన్నీ రాశారు. చదువుతూ ఉంటే మన ఆధ్యాత్మిక తత్వశాస్త్రం ఎంత గొప్పది అనిపించింది నాకు, వైజ్ఞానిక ప్రపంచంతో పాటుగా. సరిగ్గా ఈ వైజ్ఞానిక శాస్త్రంలో ఏమి చెప్పారు, విశేషాలు ఏం చెప్పారు, ఇవన్నీ దానికి సరిపోతున్నా సరిగ్గా. ఒకే ఒక కాంతి గోళం విశ్వం అంతా కూడా. అందుకే ఏ గ్రహం నుంచి ఏ గ్రహం విడిపోయినా, ఏ గ్రహం చుట్టూ ఏ గ్రహం తిరుగుతున్నా, ఏ గ్రహానికి ఏది ఉపగ్రహమైనా, ఏ గ్రహానికి ఏది అపగ్రహమైనా, అన్నీ కాంతి గోళాలే. అన్నిటా కాంతి ఉంది. ఆ కాంతిని పరావర్తనం చెందించే విషయంలోనే తేడా. మన భూమి మీద పడిన సూర్యకాంతిని భూమి పరావర్తనం చెందిస్తుంది, చంద్రుడి మీద పడిన సూర్యకాంతిని చంద్రుడు పరావర్తనం చెందిస్తున్నాడు భూమి మీద. కానీ చంద్రకాంతి భూమి మీద పెడితే మనం కేవలం చూసి ఆనందించగలం, పాటలు పాడుకోగలం, మా బొట్టుగాళ్ళు పద్యాలు చెప్పగలరు. అంతేగాని ఎవరు అక్కడ చదువుకోలేరు, పుస్తకం పెట్టుకుని వంట వండలేరు, ఏ పని చేయలేరు, అంత కాంతి ఉండదు. చంద్రుడు అంతకాంతిని పరావర్తనం చెందించలేకపోతున్నాడు. కానీ భూమి, మట్టి ముద్దగా భావించే భూమి చంద్రుడి మీద ఎంత కాంతి పరావర్తనం చెందిస్తుందంటే చంద్రమండలానికి వెళ్ళిన వాళ్ళు హాయిగా అక్కడ పనులు చేసుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు. 14 రోజుల పాటు వెలుతురే ఉంటుంది అక్కడ, పగలే 14 రోజులు చీకటి ఉంటుంది. అదే సరే, ఆ తిరగడంలో తేడా దాని గొడవలు దానికున్నాయి. కాంతి పరావర్తనం విషయంలో కూడా చంద్రుడు కాంతిని పరావర్తనం చేయించడంలో వెలుగు వేరు, భూమి తన కాంతి తన మీద పడిన కాంతిని పరావర్తనం చేయించడంలో ఉండే వ్యవహారం వేరు. భూమికి అంతఃశక్తి ఉంది. అంతే, నిజానికి చంద్రుడి నుంచి భూమికి అందుతున్నది వెనెల ఒకటే అయితే, భూమి నుంచి చంద్రుడికి అందుతున్నది మొత్తం వేడి సూర్యకాంతి అంతా అందుతుంది 14 రోజుల పాటు. పట్టపగల లాంటి కాంతి, అన్ని పనులు చేసుకోగలిగిన కాంతి. అంతే, ఇప్పుడు ఏ గోళానికి శక్తి లేదంటాం మనం, ఏ గోళాన్ని ఎక్కువ అంటాం, ఏ గోళాన్ని తక్కువ అంటాం. అన్నిట్లోనూ ఉన్నది ఒకే కాంతి, అదే రక్తవర్ణ అయ్యే నమ్మకం, అదే నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల, అదే అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. అంతేకాదు, ఇటీవల పరిశోధనల్లో మానవ ప్రపంచం ఒక సంచలనాత్మకమైన ముందడుగు వేసింది. త్వరలో ఒక ఏడాదిలోనే, బహుశా ఏడాది ఎక్కువలో ఎక్కువ రెండేళ్ళు కూడా దాటకపోవచ్చు, ఒక ఆశ్చర్యకరమైన సంచలనాత్మకమైన పరిణామాలు మన ఈ ప్రసార మాధ్యమాల్లో ఏర్పడబోతున్నాయి. ఇక ఎవరు ప్రపంచాన్ని పట్టుకోలేరు, ఆత్మలోకి వెళ్ళి ఆత్మధ్యానంతో పట్టుకోవాల్సింది. ఇటీవలే పత్రికల్లో వచ్చింది, మన ఋషులు పేర్కొన్నటువంటి దివ్య దృష్టి, దివ్య సంకల్పం, తపశ్శక్తి అన్నీ నిజమని రుజువు కాబోతున్నాయి. ఒక మనిషి ఏ యంత్రము లేకుండా తన గదిలో తాను కూర్చుని తన మనస్సులో ఉన్న ఆలోచనను ఏ పరికరము సాధన లేకుండా చేతులు కాళ్ళు కదిలించకుండా కేవలం మెదడులో ఉండేటువంటి నరాల తరంగాల ద్వారానే ఇంకో మనిషికి పంపించగలడు. త్వరలో జరగబోతుంది అది. పత్రికల్లో చాలా స్పష్టంగా వచ్చినటువంటి పరిశోధనాత్మకమైన సంచలనాత్మకమైన వార్త. ఎందుకు ఇది సాధ్యమవుతుంది? మన పురాణాల్లో ఇది చాలా ఉంది. ఇది పురాణాలను కొట్టిపారేయకూడదు, అవన్నీ పుక్కిటి పురాణాలు కావు, చక్కటి నిజాలు. ఒక్కొక్క మహర్షి నీళ్ల మీద కూర్చుని తపస్స, ఒంటి కాలు మీద 1000 ఏళ్ళు నిలబడ్డాడు, వినడానికే విచిత్రంగా ఉందండి. ఒంటారు పోసుకుందుకు నిలబడితే నిమిషానికి నీరసం వస్తుంది, ఒంటి కాలు మీద 1000 ఏళ్ళు నిలబడ్డాడు, ఏమిటది? కొట్టిపారేయాల్సిందేనా? ఇంత బోగస్, ఎంతకాలం చెబుతాం ఈ మాటలు? ఎవరు రాసుకున్న కథలు ఇవి? ఏ కాలక్షేపం కోసం రాసుకుంటారు? అవన్నీ పిల్లలు రాసినవి కాదే, వ్యాస మహర్షి రాశాడే. మన మహర్షుల జీవితచరిత్రలు వాళ్ళ తపస్సులు చూస్తే ఆశ్చర్యకరం. ఏదేదో వశిష్ఠుడు ఉంటాడు, ఆయన ఏదో దివ్య దృష్టితో చూశాడు, ఆయనకి ఏదో తెలిసింది, ఆయన ఏదో ఇక్కడ సంకల్పించాడు, అక్కడ ఏదో అయింది. ఒక మనిషి కేవలం తన గదిలో తాను కూర్చుని ఎటువంటి యంత్రాలు పరికరాలు లేకుండా కేవలం మనోభావనని దృఢంగా చేయడం ద్వారా, దిట్టంగా చేయడం ద్వారా, దాన్ని గడ్డగట్టుకుపోయి అంకితమైపోయి చేయడం ద్వారా తన భావాలను, తన ఆలోచనని మరో మనిషికి పంపగలడు. సరిగ్గా మనకు తెలియకుండానే మన ఈమెయిల్లో చాలా మెయిల్స్ పేరుకుపోతూ ఉంటాయి చూడండి. ఎప్పుడో ఒకసారి చూసుకుంటాం, కొంతమంది అస్తమానం చూస్తారు, కొంతమంది ఎప్పుడో చూస్తారు. ఎప్పుడు చూసినా మొత్తం మీద పేరుకుంటాక ఇన్బాక్స్, ఇన్బాక్స్లోకి ఇంకా రానివి కూడా కొన్ని ఆల్ మెయిల్స్లో ఉంటాయి అన్నీ అంటూ. ఇందులో ఒకరికందో కూడా అందులో కనపడుతుంది, ఇందులో తీసేసినా అందులో ఉంటుంది, మొత్తం తీసినా ఎక్కడికి పోవు. ఇవాళ ఈ సమాచార ప్రపంచంలో మేలుతో పాటు పెద్ద కీడు కూడా ఏమిటంటే మనం తీసేసాం అనుకుంటున్నాం, మనం ఎక్కడికి పో, మళ్ళీ కొడితే వస్తాయి. నేర పరిశోధన విషయంలో పోలీసులు ఆ ప్రయోజనం పొందుతున్నారు, లేదా వాళ్ళు పట్టుకోలేరు. ఒక వ్యక్తికి సంబంధించి 10 ఏళ్ల క్రితం పంపిన మెయిల్ని కూడా పట్టుకోవచ్చు. అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది సృష్టిలో అది నిక్షిప్తమైంది. దాన్ని లాగడం విషయంలో సమయం పట్టచ్చు, ఏళ్ళు పట్టచ్చు, ప్రక్రియలు మారచ్చు, మనం చేయలేకపోవచ్చు, కానీ నిక్షిప్తమైంది. మనం ఎక్కడో రాస్తే అది ఎంతో కాలం పాటు కాగితం మీద ఉంది, చెప్పిన మాట పోయింది అనుకున్నాం, రాస్తే శాశ్వతం అనుకున్నాం, శిల మీద చెక్కితే ఇంకా శాశ్వతం అనుకున్నాం. ఇప్పుడు మాటలు ఆలోచనలు కూడా శాశ్వతంగానే ఉంటాయి అనే విషయం రుజువు కాబోతుంది. సృష్టిలో ఉన్నాయి, ఇదివరకే చెప్పారు ఆ విషయాన్ని, వాటిని బయటికి లాగే ప్రక్రియలోనే చాలా ఆలస్యం అవుతుంది. 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం మహానుభావులు, అవతార పురుషులు అనుకున్న వాళ్ళు ఏం మాట్లాడు ఉంటారో వాస్తవంగా అవి బయటికి లాగాలి. గ్రంథాల్లో ఉన్నంత మాత్రాన్ని, ఈ మత ప్రవక్తలు పెద్దలు చెబుతున్నంత మాత్రాన్ని మనం నమ్మవలసిన అవసరం లేదు. అసలు మహానుభావులు ఏం మాట్లాడారో బయటికి లాగాలని పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు జరుగుతుంది. ఎందుకంటే అంతరిక్షంలో మొత్తం నిక్షిప్తమై ఉంటాయని వాళ్ళు గ్రహించారు. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్, ఎక్కడ ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి. ఇక ముందు అన్నది నేను అనలేదు అని కాదు, అనుకున్నది అనుకోలేదు, నా మనసులో కూడా ఈ ఆలోచన రాలేదని మనం చెప్పలేదు. ఇప్పుడు మన మనసులో మంచి ఆలోచనలన్న చెడ్డ ఆలోచనలన్న మనం తేలిక చెప్పచ్చు, నేను అలా అనుకోలేదని అబద్ధం ఆడేయచ్చు. ఇక ముందు అవకాశం ఉండదు. మైండ్ రీడింగ్ రికార్డెడ్, నీ మనసులో ఈ ఆలోచన వచ్చింది, నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే. అలాగంటే రాని ఆలోచనలు ఉంటాయి చెప్పండి. పెంట ఆలోచనలు వస్తాయి, పంట ఆలోచనలు వస్తాయి. పంట ఆలోచన ఒప్పుకుంటాం, పెంట ఆలోచన ఒప్పుకోగా అసలు ఎప్పుడు మా ఇంట వంట లేదని మాట్లాడతాం. ఎందుకంటే మనం దానివల్ల తక్కువైపోతాం, ఆలోచన వచ్చినట్టు ఒప్పుకుంటే. కానీ ఆలోచన రావడం మన చేతిలో లేదు, వచ్చేస్తుంది అలాగా. చాలా జాగరూకతగా ఉండే మహాయోగికి ఆలోచనని గ్రహించుకునే శక్తి ఉంటుంది, అందరికీ ఉండదు. అదే ఎప్పుడు నిత్యబుద్ధ, నిత్యశుద్ధ అనే నామాలకు అర్థం అది. నిత్యబుద్ధ ఎప్పుడూ మెలకుగా ఉండడం, ఇది బుద్ధుడంటే బుద్ధుడిలో కూర్చోవడం కాదు, బుద్ధుడారా కూర్చోలేదు ఆయన, ఎప్పుడూ మెలకుగా ఉండడం, పరమ జాగరూకుడు, మహాతపస్వి ఆయన. అందుకే ప్రపంచతత్వం అంతా ఆయనకు అర్థమైపోయింది, ఏమీ లేదురా శూన్యం బొమ్మరాడు ఆయన. అదే నిత్యబుద్ధ అంటే బుద్ధుడు అంటే మనకు మామూలుగా లోకంలో బుద్ధుడు ఎలా వచ్చిందంటే ఏదో జడ పదార్థానికి వాడుతున్నారు, వాడకూడదు అలాగా. అది బుద్ధుడిని అవమానించడం, అది బుద్ధుడు జాగరూకుడు, నిత్య జాగరూకుడు, ఆయన మహాతపస్వి. ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండడం బుద్ధత్వం అంటే అర్థం అది. ఈ పడి ఉండడం కాదు ఓ చోట. మనం భౌతికమైన ఆకారం ఒకటి చూస్తాం, ఎప్పుడు ఆయన జ్ఞానభంగిలో ఉంటాడు కాబట్టి అలా మూల కూర్చొని చేతులు ఎలా పెట్టుకుంటే బుద్ధుడిలో కూర్చున్నాడు అనడం అలవాటైంది. అది బుద్ధుడిని అవమానించడం, వీడిని కాదు. బుద్ధస్థితి అంటే నిత్య బుద్ధ, నిత్య శుద్ధ, లలిత సహస్రనామాల్లో ఉన్నమాట. నిత్యం జాగరూకంగా ఉండమని అంటే మనసులో ఏ ఆలోచన వస్తుందో చూసుకో తీసేయి రాని, ఒక ఆలోచనని నిగ్రహించుకోగలిగిన వాడికి మాటలను నిగ్రహించుకోవడం, పనులను నిగ్రహించుకోవడం పెద్ద విషయం కాదు. తనని తాను నిగ్రహించుకున్న వాడికి ఈ లోకాన్నంతటినీ నిగ్రహించడం కూడా పెద్ద విషయం కాదు. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ నైక శృంగో గదాగ్రజ విష్ణు సహస్రం. ఆ ప్రగ్రహక నిగ్రహక వ్యగ్రహ అనే విష్ణుమూర్తి చేతుల్లో ఉండబట్టి ఆయన లోకాన్ని నిగ్రహిస్తాడు. ఆ పగ్గాలు ఆయన చేతుల్లో ఉంటాయి. ఏం పగ్గాలంటే ఆయన మనస్సు పగ్గాలు, ఆ మనస్సే మాయ. వ్యక్తికి మనస్సు, సమిష్టికి మాయ. చిన్నది మనస్సు, పెద్దది మాయ. అంతకుమించి తేడా లక్షణాలన్నీ ఒకటే. ఇందులో సరిగ్గా ఇదివరకు మనం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చుని ఆలోచనల ప్రకారం అవతల మనిషి ఆలోచన మెదడులోకి ఆలోచనలు పంపగలుగుతున్నాడు అంటే మరి వశిష్ఠుని దివ్య సంకల్పం, దివ్య దృష్టి, ఇక్కడ అనుకుని అక్కడ జరిగేలా చేయడం, ఇవన్నీ నిజాల కదా? కేవలం పురాణ కథల కింద కొట్టిపారేస్తామా? రేపు పొద్దున్న నాసావారో మీసావారో అన్నీ చెప్పిన తర్వాత నోరు వెళ్ళబెట్టి కూర్చోవాలా మనం? అయ్యో ఇంత ఇంత నాగరికతని, ఇంత సంస్కృతిని, యోగ వాసిష్ఠాది మహాగ్రంథాలను అన్నింటినీ కోల్పోయామే, దేవుడా దిక్కేవర్రా అని. అష్టాదశ పురాణాలు కోల్పోయాం, వేదాలు ఏమిటో తెలియలేదు, ఊరికే ఇంట్లో పెట్టుకుని పశుపురాశ్యం అంతే, ఏం చదవలేదు వాటిని అనుకుంటూ. శాస్త్రాలు, తర్కశాస్త్రం ప్రధానంగా మీమాంస బ్రహ్మసూత్రాలు ఎంత గొప్పవి, ఎంత తార్కికమైన, ఎంతో కొంత మనం ప్రయత్నం చేయాలి కదా అర్థం చేసుకోవడానికి. మేధావులైనా కనీసం ఏదో ఒక విద్యలో మేధావులు ఉన్నారు. ఉదాహరణకి ఇంజనీరింగ్ అనుకుందాం, మెడిసిన్ అనుకుందాం, ఆ విద్యలో వారు నిజంగా మేధావులు అయితేనండి వేదాంతం తత్వశాస్త్రం కూడా వారికి అర్థం కావడం అంత గొప్ప విషయం ఏం కాదు అవుతుందండి. ఒక భాష బాగా వచ్చిన వాడికి ప్రపంచంలో మిగిలిన భాషలన్నీ చాలా తేలిగ్గా వస్తాయి. ముందు ఆ భాషా కుటుంబానికి సంబంధించిన భాషలు నేర్చుకుంటాడు, తర్వాత మిగిలిన భాషలతో అనుబంధం ఏర్పడితే అది కూడా నేర్చుకుంటాడు. ఎందుకంటే అన్నిటికీ మూల భాష ఒకటే, సంస్కృతమే. ప్రపంచం అంతటికీ మూల నాగరికత ఒకటే, వైదిక నాగరికతే. ఆ నాగరికత అర్థమైతే అన్నీ అర్థమవుతాయి, ఆ గ్రంథాలు అర్థమైతే అన్నీ అర్థమవుతాయి, సంస్కృతం అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అందుకే దాన్ని దేవభాష అన్నారు. దివ్యత్వం నిండిన భాష అనేందుకంటే లోకంలో ఉన్న దివ్యత్వాన్ని, దివ్య శక్తుల్ని, దేవతల్ని ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆ భాషలోకి వెళ్ళాలి. ఆ భాషలో వ్యుత్పత్తుల్లోనే చాలా గొప్ప విశేషాలు ఉంటాయి. అసలు ఆ శబ్దమే వేరు. కేవలం ఆ శబ్దం ఠప్ అంటే చాలా, ఠంకారని ఫట్ కారని ఫట్ చెప్తారు, అదే బీజాక్షరం. ఈ డామర్యాది దేవతలు అన్నిటికీ ఆ డకారం, రకారం, లకారం ఎందుకు ఏర్పడిందో కూడా వ్యుత్పత్తులు ఉన్నాయి. అంచేత లోకం లోకమంతా ఒకే ఒక కాంతి వ్యాపించి ఉంది. నిజారుణ ప్రభాపుర మజ్జద్ బ్రహ్మాండాల బ్రహ్మాండ మండలాయే నమక. అదంతా ఒకే భావం అయినప్పుడు, ఒకటే అయినప్పుడు భిన్నత్వంలో ఏకత్వమే. అంచేత మనం ఏమి సాధించాలనుకుంటున్నా, ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట అనేవి చాలా ముఖ్యం. ఆ ఏకత్వంలో అలా ఉండిపోవడమే బ్రహ్మనిష్ట, ఏకత్వనిష్ట. అదే రక్తవర్ణ ఏనమక, ఆ రక్తవర్ణ దేవతని, లలితాదేవిని ఇటువంటి శ్లోకంలో అద్భుతంగా ప్రార్థించారు. 23.5 గంటల్లో మనం చూద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.